ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి మంత్రం ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈ మాండుక్యోపనిషత్తు అధర్వణ వేదంలోది గనక అధర్వణ వేదానికి సంబంధించినటువంటి శాంతి మంత్రమే ఇక్కడ ఉంటుంది. ఆ శాంతి మంత్రాన్ని ముందుగా మనం పఠించి దాని అర్థాన్ని తెలుసుకుందాం. అయితే ఈ శాంతి మంత్రాన్ని గురు శిష్యులు ఇద్దరు కూడా ముందుగా పఠిస్తూ ఉంటారు. ఎందుకు ఈ శాంతి మంత్రాన్ని పఠించడం అంటే, ఈ ఉపనిషత్తు అధ్యయనం ఎలాంటి ఆటంకాలు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తారు. ఇందులో ప్రార్థన ఉంది, వేడుకోలు ఉంది, శుభకామన ఉంది. తనను తాను మర్చిపోయి పరమాత్మ అంతఃకరణం అనేటువంటి గద్దె మీద కూర్చొని దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యంతో తనను తాను మరిచి తాను జీవుణ్ణి అనుకొని అనేక జన్మలెత్తుతూ అనేకమైనటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవిస్తూ జీవిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు దీనికి అంతం అంటే, ఏ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో జీవుడయ్యాడో ఆ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని విడిచిపడి దేవుడు కావాలి, తన స్వరూపంలో తాను నిలవాలి. మరి ఆ విధంగా నిలవటానికి ఉపనిషత్తు మనకి చక్కగా ఉపయోగపడుతుంది అని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ ఉపనిషత్తు యొక్క అధ్యయనం ద్వారా మాకు మంగళకరమైనటువంటి దృశ్యాలను చూడాలి, మంగళకరమైనటువంటి శబ్దాలను వినాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముందుగా ఓం అని నిరాకార నిర్గుణ పరమాత్మని స్మరిస్తూ ఉన్నాం. ఈ ఓం అనేటువంటిది ప్రణవం, అదే పరమాత్మ. పరమాత్మ యొక్క రూపం, పరమాత్మ యొక్క నామం, నామ రూపాలు రెండు కూడా ఈ ఓంకారమే, ఈ ప్రణవమే. కాబట్టి ఆ పరమాత్మని అందుకోవటానికే ఈ ఉపనిషత్తు మనకి ఉపయోగపడుతుంది. అయితే మనస్సు నిర్మలంగా ఉండాలి, బుద్ధి సూక్ష్మంగా ఉండాలి, శాస్త్రాన్ని అవగతం చేసుకోవటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి. అందుకే భగవంతుని ప్రార్థన. నిజంగా ఈ ప్రార్థన ఖచ్చితంగా అందరూ చేయవలసినటువంటి ప్రార్థన. అందుకే మనం కూడా ఆ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి శాంతి మంత్రాన్ని చూడండి. ఓం భద్రం
ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు
కృష్ణ కృష్ణ.
ओम शांति शांति शांति।
పదము యొక్క ప్రాధాన్యతని మనం చెప్పుకున్నాం. ఆ ఓం అని పలుకుతూ మరి ఏం కోరుతున్నారు? భద్రం కర్ణేభిశృణయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. ఇది కోరుతున్నది. మేం మా చెవులతో మంగళకరమైనటువంటి శబ్దాలనే విందుముగాక, మేం మా కన్నులతో మంగళకరమైనటువంటి దృశ్యాలనే చూచడము గాక. ఇది ప్రార్థన. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి సాధకులైనటువంటి వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఆటంకాలను తొలగించుకోవటానికి భగవంతుణ్ణి ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఏమిటి ఆ ఆటంకాలు? మనందరికీ కూడా శాస్త్రాన్ని శ్రవణం చేయటానికి కానీ, మననం చేయటానికి కానీ, నిధిధ్యాసన చేయటానికి కానీ, విచారణ చేయటానికి కానీ మనకేం ఆటంకాలు వస్తున్నాయి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి ఐదు విషయాలు. శబ్దాది విషయాలు అంటాడు. ఈ ఐదు విషయాలు కూడా మనకి మన మనస్సుని చెడగొట్టడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ఐదు విషయాలకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని చక్కగా తెలుసుకొని మన లోపల ఉన్నటువంటి మనస్సుకి చేరవేసేటువంటి ఏజెంట్ ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు. చెవేం చేస్తుంది? శబ్దాన్ని విని మనసుకి చేరవేస్తుంది. చర్మం ఏం చేస్తుంది? పరిశుని పొంది ఆ స్పర్శ సుఖాన్ని గ్రహించి దాన్ని మనసుకి అందిస్తుంది. కన్ను ఏం చేస్తుంది? దృశ్యాలను చూచి వాటిని గురించినటువంటి విషయాన్ని మనసుకి చేరవేస్తుంది. మరి నాలుక ఏం చేస్తుంది? రుచుల్ని చూచి దాన్ని మనసుకి అందిస్తుంది. ముక్కు ఏం చేస్తుంది? వాసనలు చూచి దాన్ని మనసుకి అందిస్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనసుకి చేరవేస్తాయి. ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పుకున్నాం, ఈ ఐదుగురు పిల్లలు, ఈ ఐదు ఇంద్రియాలు పిల్లలు, మనసు తల్లి, బుద్ధి తండ్రి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఒక్కొక్క బజార్కి ఒక్కొక్కళ్ళు పోయి ఒకళ్ళు చూచి, ఒకళ్ళు విని, ఒకళ్ళు తిని, ఒకళ్ళు వాసన చూచి, ఒకళ్ళు స్పర్శించి ఆ విషయాలన్నీ తల్లికి తీసుకొచ్చి చెప్తారు మనసుకి. అంతే, ఎప్పుడైతే మనసుకి ఈ విషయాలన్నీ చెప్పడం జరిగిందో మనసు విషపూరితం అవుతుంది. ఈ విషయాలు రావటంతో మనసు విషపూరితం అవుతుంది, కలుషితమైపోతుంది, తన యొక్క సహజమైనటువంటి ప్రశాంత స్థితిని పోగొట్టుకుంటుంది మనసు, ఆనంద స్థితిని పోగొట్టుకుంటుంది, అలజడులతో, ఆందోళనలతో, అశాంతితో ఉంటుంది. ఆలోచనలు వస్తాయి, ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, అన్నీ కూడా ముసురుకుంటాయి ఈ మనస్సుని. దాంతో మనసు అతలాకుతలం అయిపోతూ ఉంది. దాంతో శాస్త్రాన్ని చక్కగా తెలుసుకోవటానికి, శాస్త్రాన్ని వినటానికి బుద్ధికి సూక్ష్మత లేకుండా పోతుంది. మనసు ఎప్పుడైతే అల్లకల్లోలం అయిందో బుద్ధి సూక్ష్మత పోతుంది, శాస్త్రం అవగతం కాదు. కనుకనే ఈ మనస్సు ప్రశాంతంగా ఉండటానికే ఈ ఐదు విషయాలు మన మనస్సుకి చేరకుండా ఉండాలి. నిజంగా ఉండటానికి ఐదు విషయాలు ఉన్నాయి, కానీ ఈ ప్రపంచంలో ఐదు విషయాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఐదు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవతా స్వరూపమైనటువంటి మన యొక్క హృదయంలోకి శనిగ్రహం ప్రవేశించాలంటే ప్రధానమైనటువంటివి రెండే. ఐదు గుర్తుపెట్టుకోవక్కర్లా, రెండిని గుర్తుపెట్టుకుంటే చాలు. ఏమిటా రెండు అంటే? చెవులు, కళ్ళు, ఈ రెండే. ఏది విన్నా ఆ విన్న విషయం మనసును జరుగుతుంది, ఏది చూచినా ఆ చూచిన విషయం మనసును జరుగుతుంది. ఈ ప్రకారంగా మనస్సుని అమంగళంలో పడేస్తాయి ఈ శబ్దాలు, ఈ దృశ్యాలు, ఈ చెవుల వల్ల, ఈ కళ్ళ వల్ల. అందుకనే ఐదు జ్ఞానేంద్రియాల్లో ఈ రెండే ప్రధానమైనవి అని చెబుతాం. మిగిలినటువంటి మూడు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ముక్కు వాసన చూచేది, నాలుక రుచులు చూచేది, చర్మం స్పర్శించేది. ఇవి అంత ప్రమాదకరం కాదు, ఈ రెండిటి అంత ప్రమాదం కాదు, కొంచెం పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే సారి. అందుకే అమంగళకరమైనటువంటి శబ్దాలు కానీ విషయాలు కానీ మాకు వినిపించకూడదు, అలాగే అమంగళకరమైనటువంటి దృశ్యాలు మా కంట పడకూడదు అని భగవంతుడిని ఇక్కడ ప్రార్థించడం జరుగుతుంది. అయితే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఉందామనుకున్నా, మన దారిని మనం పోతున్నా, అవి మాత్రం ఊరుకో. ఎందుకంటే ఇవన్నీ మనం కళ్ళు మూసుకొని ఎక్కడా నడవం, చెవులిట్లా ఆపుకొని ఎక్కడా నడవం. కనుక మనం ఎక్కడికి పోయినా సరే మనతో పాటుగా వస్తాయి కాబట్టి వీటి యొక్క ఆలోచన కళ్ళు అయితే చూడటం, చెవులు అయితే వింటాం. కాబట్టి మనం చేయగలిగింది ఏమి లేదు. అసభ్యకరమైనటువంటి దృశ్యాలతో, రకరకాలైనటువంటి పోస్టర్లు, సినిమా పోస్టర్లు మనకి గోడల మీద కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద మన దృష్టి పడటంతోనే మన యొక్క మనస్సు చెదిరిపోతుంది. అదేవిధంగా మంగళకరమైనటువంటి వాక్కులు మా చెవులతో వినాలని, మంగళకరమైనటువంటి దృశ్యాలు కన్నులకు కనిపించాలని దేవతల్ని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ కాలంలో కనుకైతే సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి వస్తువు ఉన్నాయి, వాటితో మనసు ఎంత చెడాలనో అంత చెడిపోతూ ఉంటుంది. అయితే మరి ఏమండి, కోరికలు కోరకూడదన్నారు కదా, నిష్కామంగా చేయాలన్నారు కదా అన్ని, మరి ఇప్పుడు మీరే కోరుకోమంటున్నారు ఏమిటి? మంగళకరమైన శబ్దాలే వినాలి, మంగళకరమైన దృశ్యాలే చూడాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నారు కదా, మరి తప్పు కదా? అంటే సామాన్య మానవుల్లాగా దేవతల దగ్గరికి వెళ్ళి లౌకికమైనటువంటి కోరికల కోసం దేబిరించటంలా, లౌకికమైనటువంటి కోరికలను మనం కోరుకోవటంలా, భౌతికమైనటువంటి సంపదల్ని కానీ, ధనాన్ని కానీ, పదవుల్ని కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, వీటిని మనం కోరుకోవటంలా, వాటి కోసం వెంపర్లాడటంలా. మరి ఏం చేస్తున్నాం? వేటి కోసం ప్రయత్నం చేస్తున్నాం? వేటి కోసం ప్రార్థిస్తున్నాం? అంటే ఈ జీవితం నుంచి తరించిపోవాలని, మన స్వరూపంలో మనం నిలిచిపోవాలని, జన్మరాహిత్యాన్ని పొందాలని, మోక్షాన్ని పొందాలని, మనస్థితిలో మనం నిలవాలని. ఎందుకంటే మన స్థితిలో మనం ఇప్పుడు నిలవలేదు కాబట్టి మన స్థితిలోకి మనం రావాలని, ఈ కృషిలో మాకు సహకారం అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. కనుక మన స్థితిలో మనం ఉండాలి అని అంటే తప్పులేదు, మన ఇంట్లో మనం ఉండాలి అనుకుంటే తప్పులేదు. వాళ్ళిల్లు 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 అందరినీ కూడా పంపించేసి ఆ ఇళ్ళల్లో కూడా మనమే ఉండాలా, ఆ ఇళ్ళని మనమే స్వాధీనం చేసుకోవాలా అంటేనే తప్పు. అది ఎప్పటికైనా ప్రమాదమే, దాని ఫలితం వాళ్ళు అనుభవించాల్సిందే. కనుక ఏ రకమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి, సాధనలు చేయటానికి శ్రవణమన్న నిరుధ్యాసనల కోసమని మాకు ఏ ఆటంకాలు లేకుండా మమ్మల్ని అనుగ్రహించమని ఇక్కడ దేవతల్ని ప్రార్థించడం జరుగుతుంది. కనుక ఇది ఒక సాధారణమైనటువంటి కోరిక కాదు, ఇది కోరకూడని కోరిక కాదు, ఇది కోరవలసినటువంటి కోరిక, తప్పకుండా కోరాల్సినటువంటి కోరిక. ఈ కోరిక కోరితే ఏదో సకామంగా కోరినట్టు కాదు, ఈ కోరిక అసలు కోరికే కాదు. మనం చేసేటువంటి ఈ గొప్ప సాధనలో మన మనస్సు ప్రశాంతంగా ఉండి బుద్ధి సూక్ష్మంగా పనిచేయాలంటే మనం చెవులతో మంగళకరమైన శబ్దాలని వినాలి, కళ్ళతో మంగళకరమైనటువంటి దృశ్యాలనే చూడాలి, తప్పదు. అయితే మంగళకరమైన శబ్దాలు అంటే ఏమిటి, మంగళకరమైనటువంటి దృశ్యాలు అంటే ఏమిటి, ఇది కూడా మనం తెలుసుకోవాలి. మంగళకరమైనటువంటి శబ్దాలు అంటే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలే మంగళకరమైన శబ్దాలు. భగవంతుడికి సంబంధించినటువంటి మాటలన్నీ మంగళకరమైనటువంటివి, గురువు నుంచి వచ్చేటువంటి బోధ అంతా మంగళకరమైనటువంటిది. ఇదే మంగళకరం. ఒకటి పరమాత్మ సంబంధమైనటువంటి మాటలు, గురువు నుంచి వచ్చేటువంటి బోధ, ఈ రెండు మంగళకరమైనవి. మరి మంగళకరమైనటువంటి దృశ్యాలు అంటే ఏమిటి, గురువు యొక్క సాన్నిధ్యం మంగళకరం. గురువు ఎక్కడున్నాడో ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో ఉండటమే అది మంగళకరమైనటువంటి దృశ్యం. పూర్వకాలంలో గురువులు ఎక్కడో ఉండేవాళ్ళు, వాళ్ళు ఉన్నటువంటి వనవాటికలకి ఆశ్రమాలకి వెళ్ళి ఆశ్రమాల్లో ఉండటం, ఆశ్రమ ప్రాంగణాల్లో ఉండటం, అది కూడా మంగళకరమైన దృశ్యం. పవిత్రమైనటువంటి నదీ ప్రదేశాలు కానీ, పవిత్రమైనటువంటి తీర్థాలు క్షేత్రాలు కానీ, దేవాలయాలు కానీ, ఇవన్నీ కూడా మంగళకరమైనవి. కాకపోతే ఇప్పుడు మాత్రం కొన్ని వాటిల్లో కూడా కలుషితం ఏర్పడతామని, దేవాలయానికి గనకపోతే భగవంతుని విషయం కన్నా అన్ని విషయాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ కూడా కొంచెం ప్రమాదకరం అంటుంది. మరి అమంగళకరమైనటువంటి శబ్దాలు దృశ్యాలు ఆధ్యాత్మిక రంగంలో ఉండేటువంటి వాళ్ళని ఖచ్చితంగా పతనం చేస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉండే వాళ్ళనే కాదు, మామూలు సామాన్యులైనటువంటి వాళ్ళని, మహాత్ములైనటువంటి వాళ్ళని, గొప్ప వాళ్ళని అందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటుంది. ఎలా నాశనం చేస్తాయో మనం మనకున్నటువంటి ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి మనం గ్రహించవచ్చు. దశరథుడి యొక్క చిన్న భార్య కైకేయి తన కుమారుడు భర్తుడికన్నా కూడా శ్రీరాముణ్ణే ఎంతో ప్రేమతో పెంచింది, పెద్ద చేసింది. శ్రీరాముడు కౌసల్య దగ్గర కన్నా కైకేయి దగ్గరనే ఎక్కువగా పెరిగాడు. మరి అంత వాత్సల్యంతో పెంచింది శ్రీరాముడికి ఆమె అంటే ఎంతో గౌరవం, ఎందుకంటే అంత ప్రేమగా పెంచింది కాబట్టి. దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని మంధర తీసుకొచ్చి కైకేయికి చెప్పింది. మంధర అంటే అరణపు దాసి. అరణపు దాసి అంటే పుట్టింటి నుంచి మన వాళ్ళు పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు, అత్తగారింటికి పంపించేటప్పుడు అరణం పంపిస్తారు. ఏమో మంచాలని, చెంబులని, కంచాలని అవేని ఇవే. పూర్వకాలంలో రాజులైతే దాసీలను కూడా పంపిస్తారు. అందుకని అరణపు దాసిగా వచ్చినటువంటిది ఈ మందర. ఆ మందర చెప్పింది ఇట్లా రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు అని. ఎంతగానో సంతోషించింది కైక. కోసి పిచ్చిదానా, నీ కుమారుని వదిలిపెట్టి రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు, ఏమనుకున్నావు నువ్వు? మీ తండ్రి గారు నిన్ను దశరథుడికి ఇచ్చేటప్పుడు ఈ షరతు పెట్టాడు, నీకు పుట్టినటువంటి బిడ్డనే రాజుగా చేస్తానని. కాబట్టి ఇప్పుడు నువ్వు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరాల్సిందే అంటుంది. ఎన్నో విధాలుగా చెప్పింది. చెప్పి చెప్పి చెప్పేటప్పుడు చెప్పుడు మాటలు బాగా రుచిగా ఉంటాయి. అందుకని ఎప్పుడో ఇచ్చినటువంటి రెండు వరాలని కోరుకొని దశరథుడిని ఇరుకుని పెట్టింది. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి, భరతుడికి వెంటనే పట్టాభిషేకం చేయాలి అని కోరుకుంది. మరి దీని కారణంగా సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యాలకు వెళ్ళాడు. భరతుడిని పిలిపించారు, కానీ భరతుడు మాత్రం అంగీకరించలేదు. తల్లిని నిందించాడు, కత్తి దూసి నరకబోయాడు. మరి ఏమిటి దీని ఫలితం? కైక ఏమి సాధించింది? పుత్రవియోగ దుఃఖంతో భర్త దశరథుడు మరణించాడు. తోడిపాడలు ఛేదరించుకున్నారు, ప్రజలు అసహించుకున్నారు, మంత్రులు సేనానులు కైకను అనేక విధాలుగా నీచంగా మాట్లాడారు. ఏ కుమారుని కోసమైతే ఎంతకి తెగించిందో కైక, ఆ కుమారుడు భర్తుడే నానా విధాలుగా తల్లిని దూషించాడు, కత్తెత్తి సంహరించబోయాడు. ఇలాంటి నికృష్ట స్థితిని కైకేయి ఎందుకు కొని తెచ్చుకుంది అంటే, మందర పలికినటువంటి అమంగళకరమైనటువంటి మాటలు. ఎందుకు అమంగళకరమైనటువంటివి? శ్రీరాముడికి పట్టాభిషేకం అంటే ఏ ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించాల, పైగా అందరూ కోరారు. దశరథుడి కన్నా శ్రీరాముడు రాజుగా ఉంటే బాగుంటుందని కోరుకున్నారు. అలాంటి శ్రీరాముడిని వద్దని చెప్పి ఈ మాటలు మాట్లాడితే అవి అమంగళకర శబ్దాలు. కనుక ఇలాంటి నికృష్ట స్థితిని కైకేయి కొని తెచ్చుకోవటానికి కారణం మందర యొక్క మాటలు మాత్రమే. అమంగళకరమైనటువంటి అశుభకరమైనటువంటి మాటలు వింటమే. ఎప్పుడు కూడా చెప్పుడు మాటలకు చెవొగ్గితే అన్ని విధాలు కూడా అనర్థం కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. మరి ఈ ప్రకారంగా చిత్కారాలు పొందినటువంటి వాళ్ళలో మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటిది ఈ కైక. కైక యొక్క దుస్థితి కారణం మందర యొక్క అమాంగళమైన శబ్దం. ఇక రెండవ వాడు రామాయణంలోనే ఉన్నాడు రావణుడు. రావణుడు ఎంతో గొప్పవాడు, లంకేశ్వరుడు, పరిపాలనా దక్షుడు, మహాభక్తుడు, మహావీరుడు, గొప్ప పండితుడు, రాజనీతి కోవిదుడు, ఐశ్వర్య సంపన్నుడు, అన్ని శుభలక్షణాలే ఉన్నాయి, బ్రహ్మవంశ సంజాతుడు. అటువంటి వాడు, అతనికి ఒక సోదరు ఉంది శూర్పణఖ, ఆమెకు ఒక బిరుదు కూడా ఉంది సుప్పనాతి అని. అంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం ఈ సుప్పనాతులు శూర్పణఖల్ని. ఎవరన్నా పచ్చగా ఉంటే చూచి సహించలేరు, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. అదిగో అలాంటిదే ఈ శూర్పణఖ కూడా. రాముణ్ణి మోహించింది, కామించింది, రాముడి దగ్గరికి వెళ్ళింది, సీతను అటు జరిగిస్తానంది, మనం ఇద్దరం హాయిగా ఉన్నామంది, ఏవేవో పలికింది. చివరికి రాముడు లక్ష్మణుడి దగ్గరికి పంపించాడు, లక్ష్మణుడేమో ముక్కు చెవులు కోసి పంపించాడు. దానితో ఆక్రోశిస్తూ రావణుడి దగ్గరికి వెళ్ళింది, నాకు ఎంత ఘోరం జరిగిందో చూడమంది, నా ముక్కు చెవులు కోసాడు ఒక మానవుడు అంది. రావణుడి తెలుసు ఇదేదో చేసి ఉంటుందిలే అందుకనే కోసి ఉంటారు అనుకున్నాడు. అందుకని ఏం మాట్లాడలే, పెద్దగా రెస్పాన్స్ ఇవ్వల. చూచింది అబ్బో వీడు అసలు రెస్పాన్స్ ఇవ్వలేదని నాకు అనుకొని ఇలా కాదులే ఇంకో రకంగా వద్దాం అనుకోండి. అన్నా విన్నావా నువ్వు, ఆ శ్రీరాముడికి ఒక భార్య ఉంది సీత, అతిలోక సుందరి, ముల్లోకాల్లో అటువంటి సుందరి ఎక్కడా లేదు. ఆమె గనక భార్యగా నీ పక్కన గనక ఉన్నట్లయితే ఇక నీ వైభవమే వైభవం అని చెప్పింది. అంతే, అప్పటిదాకా పెద్దగా పట్టించుకునేటువంటి వాడు ఏమిటి అన్నాడు. ముందుకొచ్చాడు, విషం చిమ్మింది శూర్పణఖ, ఎలాగైనా సరే సీతను దక్కించుకోవాలనుకున్నాడు, సీతను అపహరించాలనుకున్నాడు. మారీచుడి దగ్గరికి వెళ్ళాడు, వాడిని మాయలేరి గమ్మన్నాడు, సరే సీతాదేవిని అపహరించి తెచ్చాడు. ఏమైంది దీని ఫలితం? రావణుడు లంకా నగరంతో సహా సర్వనాశనం అయిపోయాడు. లంకా నగరం అగ్నిపాలైపోయింది. రావణుడు తన యొక్క పుత్రులతోటి, సోదరులతోటి, సేనలతోటి, కోట్లాది మంది రాక్షస వీరులతోటి పూర్తిగా నాశనం అయిపోయాడు. సోదరుడు కుంభకర్ణుడు ఉన్నాడు, కుమారుడు ఇంద్రజిత్తున్నాడు, పుత్రమిత్ర బాంధవ సహితంగా సమస్తమైనటువంటి సైన్యం అంతా అగ్నికి ఆహుతైపోయింది. ఇదంతా ఎందుకు జరిగింది? కేవలం శూర్పణఖ యొక్క అమంగళకరమైనటువంటి మాటలు వినటం వల్ల. అంతటి రావణుడు హతమైపోయాడు. ఇక మహాభారతంలో కూడా ఒకడు ఉన్నాడు దుర్యోధనుడు, మానధనాఢ్యుడు. పాపం ఆయనే చెప్పాడు, మానధనాఢ్యుడైన భూపతి సహింపరోపణి సపత్నుల వృద్ధి ఆత్మహాని ఉందని. పాపం అతనికి సలహాదారులు ఉన్నారు, శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు. ఈ ముగ్గురులో కూడా శకునే ప్రధానమైనటువంటి సలహాదారు. ఎప్పుడు ఏది కావాలో చక్కగా చెప్తుంటాడు. మరి అటువంటి శకుని మాటలు విన్నాడు, మాయాజోగాన్ని కల్పించాడు, రాజ్యాన్ని అపహరించాడు, ద్రౌపదిని వస్త్రాపహరణంతో అవమానించాలనుకున్నాడు. ఇన్ని చేసి చివరికి 18 రోజుల్లో 18 లక్షల సైన్యంతో 100 మంది సోదరులు కూడా హతమైపోయారు. 99 మంది సోదరులతో పాటుగా దుర్యోధనుడు కూడా యుద్ధంలో నాశనమైపోయాడు. ఇదంతా కూడా దేనికి జరిగింది? శకుని యొక్క అమంగళకరమైనటువంటి మాట. ఇంకొకడు ఉన్నాడు మహాభారతంలో, దుర్యోధనుని కన్నా కూడా ఇంకా చాలా గొప్పవాడు, ధృతరాష్ట్రుడు. ఇతడి చుట్టూ ఎవరున్నారు? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు. వీళ్ళు ఎప్పుడు కూడా మంచినే చెప్తారు, కానీ చెడు మాట ఒక్కటి కూడా రాదు. చెడు మాట తప్ప మంచి మాటలు వినడు ధృతరాష్ట్రుడు. కానీ వాళ్ళు చుట్టూ ఉండాలా, వాళ్ళు చెబుతూ ఉండాలా, వాళ్ళ మాటలు వినకుండా ఉండాలి, అది ఆయన పద్ధతి. మరి ఎవరి మాటలు వింటాడు? దుర్యోధనుడు, శకుని, కర్ణుడు వీళ్ళ మాటలు వింటాడు. అలాగనే విన్నాడు, యుద్ధాన్ని నిశ్చయించాడు, యుద్ధం జరిగింది, ఓడిపోయారు, సర్వనాశనం అయిపోయారు. ఆయనకి 100 మంది కొడుకులుంటే ఆయనకి తలపరుగులు పెట్టడానికి ఒక్కడు కూడా మిగలకుండా 100 మంది పోయారు. పాపం ఆ మాట కూడా అడుగుతుంది గాంధారి భీముణ్ణి, ఏమయ్యా ఒక్కడిని వదిలిపెడితే ఏమవుద్ది, మీకు ఆ రాజ్యానికి అడ్డం వస్తాడా, మీకు అనుకూలంగా ఉన్నాడు కూడా ఉన్నాడు కదా వికర్ణుడు, అలాంటి వాడిని కూడా చంపేసావు కదా అని అంటే, అప్పుడు భీముడు చెబుతాడు, అమ్మా నేను ఆ రోజున ప్రతిజ్ఞ చేశాను, మీ 100 మందిని నేను ఒక్కడనే చంపుతానని ప్రతిజ్ఞ చేశాను, అందుకనే చంపాల్సి వచ్చింది అని చెప్తాడు. కనుక 100 మంది కొడుకులు పోతే చివరికి మళ్ళీ ఆ పాండవ పంచన 13 సంవత్సరాలు ఉన్నాడు. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు వాళ్ళని పంపించాడు, 13 ఏళ్ళు ఈయన వాళ్ళ పంచన ఉన్నాడు. దేనికి ఇదంతా? అమంగళకరమైనటువంటి మాటలు వినటం వల్ల. ఇలా అమంగళకరమైనటువంటి మాటలు వినటం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏమిటో తెలుసుకోవటం కోసమే మనం మనకి ఈ ఇతిహాసాల నుండి తీసుకున్నటువంటి ఉదాహరణ. అలాగే అమంగళకరమైనటువంటి దృశ్యాలు చూస్తే ఎలా పతనం అవుతారో మనకి మహాభాగవతంలో అద్భుతమైనటువంటి కథ ఉంది, అజామీనుడు కథ. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు అజామీనుడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు, చక్కగా తన యొక్క స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఒక రోజున ఒక తోట గుండా వెళుతూ 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 ఒక చూడగూడనటువంటి దృశ్యాన్ని చూచాడు. ఒక పొదరింట్లో నీచ జాతి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉండటం, వాళ్ళ కామక్రీడని కంటితో చూచాడు. అంతే, అతని మనసు కాస్త వికలమైపోయింది. ఆ స్త్రీ పొందు కోసం తప్పించాడు, ఆమెతోటే ఉన్నాడు, ఆచారాలు మంట కలిసినవి, కుటుంబాన్ని పట్టించుకోలేదు, సర్వ విధాల భ్రష్టుడైపోయాడు, నీచమైనటువంటి నికృష్టమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఇదంతా కేవలం అమంగళకరమైనటువంటి దృశ్యాన్ని చూడటం వల్ల. మరి మనం ప్రతిరోజు ఎన్నో అమంగళకరమైనటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం, గోడల మీద పోస్టర్లు చూస్తున్నాం, సినిమాల్లో చూస్తున్నాం, సీరియల్స్లో చూస్తున్నాం, మన సెల్ ఫోన్లో చూస్తున్నాం. ఎన్ని కావాలంటే అన్నీ, ఎంత చండాలం కావాలంటే అంత చండాలం మనకి కనపడతా ఉంది. మరి ఇలా చూస్తూ కూడా మనం మరి ఎలా నిగ్రహించుకోగలుగుతాం, ఎలా ఉండగలుగుతాం, ఎలా దీన్ని అధిగమించి మన మనస్సుని విషపూరితం కాకుండా చేసుకోగలుగుతాం? ఒక ఘోరమైనటువంటి దృశ్యం, ఒక కటువైనటువంటి మాట, ఒక అశ్లీలమైనటువంటి పదం చాలు మన మనస్సుని చెడగొట్టడం కాదు, మన ఏకాగ్రతని భంగపరచడం కోసం, మన మనస్సును వికలం చేయటానికి ఒక్క మాట చాలు, ఒక దృశ్యం చాలు. మనసు కనుక సరిగ్గా లేకపోతే బుద్ధి కూడా సరిగ్గా ఉండదు. సాధన పూర్తయిపోయి మోక్షాన్ని అందుకున్న తర్వాత, స్వస్థితిలో నిలిచిన తర్వాత, అప్పుడు ఏ దృశ్యాలు, ఏ శబ్దాలు వాళ్ళని ఏమి చేయవు. ఎందుకంటే వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు, వాళ్ళకి ప్రపంచమే లేదు. కానీ ఆ సాధనా దశలో, ఆ మోక్ష మార్గంలో ప్రయాణించేటువంటి దశలో ఈ జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మన మనసు కాస్త వికలమైపోతుంది. మనసు చెడిపోతే బుద్ధి చెడిపోతుంది, బుద్ధి చెడిపోతే శాస్త్రాన్ని అవగతం చేసుకోవటం సాధ్యమయ్యేటువంటిది. కనుకనే ఇలాంటివి ఏవి మాకు కనిపించకుండా వినిపించకుండా చేయాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. ఇక్కడ గురు సముఖంలో మంగళప్రదమైనటువంటి వాక్కులు వింటాం, ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ విన్నటువంటి విషయాలన్నీ కూడా మనసులో మననం చేసుకునేటప్పుడు ఆ మనస్సు కలుషితంగా ఉండకూడదు, నిర్మలంగా ఉండాల, శుద్ధంగా ఉండాల. ఒకవేళ కలుషితంగా కనుక ఉన్నట్లయితే అమంగళంగా దోస్తుంది. అందుకే మంగళకరమైనటువంటి దృశ్యాలతో, మంగళకరమైనటువంటి శబ్దాలతో మనస్సు నిండిపోవాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు ఈ శాంతి మంత్రంలో. మంగళకరమైనటువంటి ఆత్మతత్వాన్ని, ఆత్మతత్వం మంగళకరం, ఆ మంగళకరమైనటువంటి ఆత్మతత్వాన్ని విని అటువంటి ఆత్మను దర్శించేటువంటి శక్తిని ప్రసాదించమని ఈ శాంతి మంత్రంలో ప్రార్థన యొక్క సారాంశం. అంటే గురుబోధ ద్వారా ఆత్మతత్వాన్ని విని, ఆ ఆత్మతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకొని ఉండాలంటే మనకి ఆ ప్రశాంతత కావాలి. దానికే ఇక్కడ ప్రార్థన. గురు శిష్యులిద్దరు కూడా ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తూ దేవతల్ని ప్రార్థించాలి. ఊరికినే ప్రార్థించటం కాదు, ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా చక్కగా గ్రహించి ఆచరణ పెట్టుకోవాలి. ఏమండి శాంతి మంత్రం ప్రతిరోజు పఠించాలి అంటే అవునండి పఠిస్తామని చెప్పి బట్టి పెట్టేస్తాం, దానివల్ల ప్రయోజనం లేదు. దానిలో ఉన్నటువంటి అర్థం తెలుసుకోవాలి. అర్థం అంటే మామూలు అర్థం కాదు, లోతైన అర్థం తెలుసుకోవాలి. మామూలు అర్థం ఇప్పుడు చెప్పాం, మంగళకరమైన శబ్దాలే వినాలి, మంగళకరమైనటువంటి దృశ్యాలే చూడాలి. కానీ అదే కాదు, భద్రం పశ్చేమ అనేటువంటి మాటలో ఇంకొక అర్థం ఉంది. ఏమిటంటే కేవలం దృశ్యాలని కళ్ళతో చూడటం మాత్రమే కాదు, గురువు బోధించినటువంటి అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని మనస్సులో దర్శించాలి. కేవలం కళ్ళతో చూడటం, చెవులతో వింటాం కాదు, మనస్సుతో దర్శించాలి. ఈ జ్ఞానమే మంగళకరమైనటువంటి దృశ్యం. అలాగే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అంటే మంగళకరమైన శబ్దాల్ని మనం కేవలం చెవులతో వినటం మాత్రమే కాదు, చెవులతో విన్నటువంటి దాన్ని గురుబోధతోటి తన మనస్సులో దర్శించాలి. కాబట్టి ఇక్కడ మనస్సుని కూడా కలపాలి. మనం మనస్సుని కలవకుండా ఊరికే చెవులు కళ్ళు అప్పచెప్తే అదేం ప్రయోజనం లేదు. కనుక గురుబోధ చెవులకు అందుద్ది, అది చాలదు. సత్యాన్ని దర్శించాలి, చెవులతో విన్నటువంటి దాన్ని మనస్సుతో దర్శించాలి. ఈ ప్రకారంగా దర్శించాలంటే మరి మనం ఏం చేయాలి? మన బుద్ధిలో ఉన్నటువంటి దోషాలతో కలిపి చూడటం కాకుండా, మన బుద్ధిలో కొన్ని దోషాలు ఉన్నాయి అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణలు, ఆశలు, కోరికలు, ఇవే మన బుద్ధిలో ఉన్న దోషాలు. ఆ దోషాలతో కాకుండా చూచేది, దోషాలు లేనటువంటి, కల్మషాలు లేనటువంటి, శుద్ధమైనటువంటి, ప్రాపంచిక విషయవాసలు ఏమాత్రమైనటువంటి బుద్ధితో గ్రహించాలి. మనం బుద్ధితో వింటాం కానీ బుద్ధి ఎలాంటిది? కనుక బుద్ధిలో నిర్మలత్వం ఉండాలి, బుద్ధిలో కల్మషాలు లేకుండా ఉండాలి. అంటే చెవులు, మనస్సు, బుద్ధి అన్ని అనుసంధానం కావాలి. కేవలం చెవులే కాదు, చెవులు మనస్సు, చెవులు బుద్ధి, మనస్సు బుద్ధి, ఈ మొత్తం అనుసంధానం కావాలి, అప్పుడే సత్యదర్శనం. ఈ ప్రకారంగా ఈ రెండు విషయాలు చెప్పి మరి ఇంకా ఏం కోరుతున్నారు, ఇంకా ఏం కోరుతున్నారో తర్వాత మంత్రంలో ఉన్నటువంటి భావాన్ని మనం రేపు చెప్తాం.